అన్నీ నాకు తెలుసు, నీకు గుర్తుండటం లేదు, మనకి ఏ విధంగా కళలు గుర్తుండటం లేదు, కారణ శరీరం మార్చేస్తే పునర్జన్మ అంటాం, కళలే గుర్తుండటం లే, పునర్జన్మ ఏం గుర్తుంటే, దానికి కారణం ఏంటంటే ఈ మింక లేదు, ఈ వారధి లేదు. ఓం అని యూ ట్రై టు గో ఇన్సైడ్. ఈ నారదుడు యొక్క ఆ దేవఋషిత్వానికి కారణం ఏమిటి అంటే మూడు లోకాలు వెళ్ళగలిగేవాడు. మూడు లోకాలు ఎక్కడున్నాయని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం, బాహ్య జగత్తులో ఉన్నాయో లేవో మనకు అది ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఫర్ అస్. మనకు కావాల్సింది ఏంటంటే మన యొక్క జాగ్రత్త అవస్థలోకి, మన యొక్క స్వప్నావస్థలోకి, మన యొక్క నిద్ర అవస్థలోకి మనం వెళ్ళగలిగితే చాలు మనకి. ఆ ప్రాసెస్లో రాత్రిపూట ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓంకారాన్ని కరెక్ట్గా ధ్యానం చేసుకోండి. మీరు రెండు తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల్ని సవరించుకోండి. అలవాటైపోయింది మనకు ఓం అంటాం, కానీ ఓం అంటే తప్పు కాదు. ఎక్కడికి వెళ్తుంది అది ఇప్పుడు చెప్పగలరా? ఇలా ఉచ్చారణ చేశాను అనుకోండి, ఓం ఏ జగత్తులోకి వెళ్తాం? సూక్ష్మ జగత్తులోకి వెళ్తాం. ఉకారాన్ని ఎక్కువ అవుతుంది కదా, ఆని పలకటం లేదు, మాని పలకటం లేదు, ఓం అక్కడ వదిలేయండి. మళ్ళా దాన్ని సాగదీయకండి. ఆ రెండు తప్పులు చేస్తున్నారు, ఊకారము కొంచెం ఎక్కువ డ్రాక్ చేస్తుంది, చేయకండి. మకారంలోకి జంప్ చేసేయండి, హెడ్ లాంగ్ జంప్ అంతే. అలా దూకేమంటే దూకే ఇంక మీరు చేసేది ఏముంది, చేసేదంతా గ్రావిటీ ఏ చేస్తుంది. దూకటమే కదా కావాలి, ఆ దూకటమే నిద్ర. ఇంక మీరు చేసేది ఏముంది అంటే, కొంతమందికైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది, పడకుర్చీలో కానీ మంచం మీద కానీ ఏం న్యూస్ పేపర్ ఏదో చదువుతుంటే గబుక్కుని లోతుకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది, పడిపోయినట్టు ఉంటారు మంచం మీద వాళ్ళు. కానీ ఏమవుతుంది, ఎక్కడో అగాధంలో గడిపోయినా ఒక సెకండ్ జెట్ లాగా ఫీల్ అవుతారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండవచ్చు, దానికి కారణం అదే, ఆ చదువుతున్న సెంటెన్స్లోనూ లేకపోతే బై ఫ్రీక్ ఆఫ్ యాక్సిడెంట్ ఏమవుతుంది, ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మారింది, మారేసరికి ఆ జెర్క్ వస్తుంది మీకు. అంచేత ఆ జెర్క్ మీరు కాన్షియస్గా తెచ్చుకోండి, అంచేత ఉచ్చారణలో ఆ లోపాలు సవరించుకోండి. ఆ ఊ అస్సలు మీరు ఉచ్చారణ చేశారా లేదా అనే భ్రమలో మీరే పడుకోవాలి. అనేది ఎక్కువవాలి, అది రెజనేట్ అవ్వాలి, మన దిగాలి లోపలికి, రెజనేషన్ రావాలి అది. ఎక్కడ అనుకంపయ మాముత్య, గురువుగారిని కానీ సూర్యుడిని కానీ ఎవరినైనా మనం అనుకంప అనుగ్రహం చూపించు అంటాం. అనుకంప అంటే అర్థం ఏంటి, కంపనాలు. అను అంటే సిమిలర్ టు, అంచేత వెంటనే టు దట్ స్టేట్. కానీ మీరు ఇది ఉచ్చారణ చేస్తున్నంత వరకు ఆ స్టేట్లో లేరు, మీరు జాగ్రత్త అవస్థలోనే ఉంటారు, దయచేసి అది గుర్తుంచుకోండి. ఇలా అనేశారు కనుక మీరు కారణ జగత్తులోకి వెళ్ళిపోలేదు, వెళ్ళగలరు, కానీ వెళ్ళినప్పుడు ఇది అందరూ మీరు సౌండ్ వినిపించదు బయటికి, ఏమి బయటికి సౌండ్ వినిపించదు, కానీ సౌండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, దాన్ని అనహత నాదము అంటాం. యూ డోంట్ ఎంటర్ ఇట్. మీకు తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ మీకు, ఇవాళ రాత్రి మీరు చేసి చూడండి. కానీ ఆ ఎక్స్పీరియన్స్ రానివ్వండి, వచ్చిందో లేదో మీకే తెలుస్తుంది. తెలిస్తే అర్థం ఏమిటి, మీకు సూక్ష్మ జగత్తులో ప్రవేశం వస్తే సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి అనేక విచిత్రమైనటువంటి అనుభూతులన్నీ కూడా మీ సొంతం అవ్వాలి, అయినప్పుడే మీరు ప్రవేశించినట్టు లెక్క. అంతవరకు కూడా సాధన అంతా కూడా జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది, కానీ జాగ్రత్త అవస్థలో జరిగిన సాధనే నిద్రావస్థలో కంటిన్యూ అవుతుంది. స్వప్న జగత్తులో ఏం చూస్తామని చెప్తాం, మన నిత్య జీవితంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అవి ఇంటర్యాక్ట్ అయ్యి అవి మనస్సు ద్వారా కొత్త కొత్త రూపాలు ఏర్పరచుకొని మనకి కలర్లా కనిపిస్తాయని చెప్తాం మనం. అదేవిధంగా ఈ సాధనని మనం తీవ్రంగా చేసుకోగలిగితే జాగ్రత్త అవస్థలో, 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, మీరు శ్వాస నిరంతరం పీల్చుకుంటూ ఉంటారు కనుక సహజమైనటువంటి శ్వాస మీరు పీల్చుకుంటూ ఉంటే మీ శరీరంలో అది 5 భాగాలుగా ఎలా మారుతుందో చూడండి. డీప్ బ్రీదింగ్ చేసుకుంటూ ఉంటే ఏం చూసుకోవాలి మీరు, శ్రీచక్రం యొక్క ఆకారం ఏర్పడి అది విశుద్ధ చక్రంలోకి వెళ్తుంది. ఆ షేప్ ఎలా మారుతుందో చూడండి. ఆ యంత్రాలు అవి కూడా సర్కిట్ డయాగ్రామ్సే. ఇప్పుడు ఈ సర్కిట్ డయాగ్రామ్స్ టీవీ కానీ ఎలక్ట్రిసిటీవి కానీ రేడియోవి కానీ ఏం చెప్తాయి మనకి, ఎక్కడి నుంచి ఆ 2 ఇడా పింగళ శ్వాస ఎంటర్ అయ్యి బయట నుంచి ఆ సర్కిట్ డయాగ్రామ్ లో గుండ్రంగా తిరిగి మళ్ళా బయటకు వస్తాయి రెండుగానే, మళ్ళా రెండుగానే బయటకు వస్తాయి, లోపలికి రెండుగానే వెళ్తాయి, రెండుగానే బయటకు వస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఆ సర్కిట్ డయాగ్రామ్ ని శ్రీచక్రం అన్నాం. బయట కుంకుమార్చన చేయకండి, చేస్తే చేయండి, అది వెళ్ళిపోయి ఆల్ఫబెట్స్ అవి నేర్పుతున్నప్పుడు ఏ పేరు యాపిల్ అని ఇంత పెద్ద యాపిల్ బొమ్మ వేస్తే, యాపిల్ బొమ్మ లేదు కనుక అది ఏ కాదు అంటాడు స్టూడెంట్. వాడికి చిన్నప్పుడు ఎల్కేజీలో యూకేజీలో మనం ఏం చెప్తాం, ఏ పేరు యాపిల్ అంటాం, ఏ వేసి పక్కన ఏం బొమ్మ వేస్తాం, యాపిల్ బొమ్మ వేస్తాం. అంచేత యాపిల్ బొమ్మ పక్కన ఉంటేనే అది ఏ యాంట్ అని ఉచ్చారణ చేయడానికి వాడికి ఉపయోగించి అంటే ఏ వెనకాతల యాపిల్ బొమ్మ లేదు. మరి ఆ స్థితిలో మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాం, పక్కన అది ఉండాలి, వద్దు పక్కన అది కాదు లోపల అది ఉండాలి. లోపల మార్పు వస్తే తప్ప బయట ఎన్ని కబుర్లు చెప్పినా కూడా చాలా గందరగోళం అవుతుంది. మా ఫ్రెండ్ ఒకటే ఉన్నాడు ముల్లా నస్రుద్దీన్, మా ఫ్రెండ్ అయితే అలాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటారు. ఆ ఫ్రెండ్ ఏం చేశాడో చూడండి, పెళ్లి చూపులు చెప్తున్నాడు అతను. పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే సహజంగానే ఏం చేయాలి, కాస్త మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది. అంచేత తన దగ్గర మంచి బట్టలు లేవు కనుక తన స్నేహితుడు యొక్క ప్యాంట్ కోటు టై కోటు అంతా వేసుకుని బయలుదేరాడు పెళ్లి చూపులకి. స్నేహితుడు కూడా వచ్చాడు, చెప్పాడు మా ఫ్రెండ్ చాలా మంచివాడండి, ఇంతకంటే మంచివాడు ఒకటి లేదండి, ఏ విధమైనటువంటి అలవాటు లేదండి, మీ అమ్మాయి చాలా సుఖపడుతుందండి, వీళ్ళ వంశం చాలా గొప్పదండి, ఇదండి అదండి. కానీ అతను బట్టలు వేసుకున్నాడే, ఆ బట్టలు నావి అన్నాడు. ఇంక పెళ్ళి ఏం కుదురుతుంది వాడికి, వాడికి కోపం వచ్చేసింది, వాడికి చాలా కోపం వచ్చేసి నువ్వు నోరు మూసుకో, నా బట్టల గురించి మాత్రం ఎత్తవుతే ఎక్కడాను, నీ బట్టలు అవుతే మాత్రం ఏముంది, ఆ సంగతి మాత్రం చెప్పకని ఇంకో అమ్మాయిని చూడటానికి వెళ్ళాడు. సరే మళ్ళా ఫ్రెండ్ అంతా చెప్పుకొచ్చాడు, అతను బట్టలు వేసుకున్నాడే దాని గురించి మాత్రం నన్ను అడగండి. ఆధ్యాత్మిక సాధనలో ఎస్ అన్నా నో అన్నా చివరికి జాగ్రత్త అవస్థలోనే ఉంటున్నాము. నేను చెప్పదలుచుకున్నది అది, బట్టల గురించి చెప్పినా చెప్పను అన్నా ఎక్కడున్నాం మనం, ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం అనే భ్రమని మాత్రము వదిలిపెట్టేయగలిగితే మొదటి మెట్టు ఎక్కినంటే మనం ఇక్కడ ఉండకండి, మీరు లోపల వెళ్ళండి. కానీ అంతర్ జగత్తు అనుభవించిన వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, శతశోధ సహస్రశః జాగ్రత్తావస్థలో మీకు పొందే అనుభూతులన్నిటికంటే కనీసము 100 రెట్లైనా ఎక్కువ ఉంటాయి, కనీసము 1000 రెట్లైనా ఎక్కువ ఉంటాయి, ఈ మధ్యన తక్కువ ఉండవు. అందుకని ఆ అనుభూతి పొందిన వాడందరూ కూడా అనిర్వచనీయము అంటాడు. ఎందుకంటే 100 రెట్లు ఎక్కువ అంటే ఆ 100 రెట్లు ఏంటని చాలా ఎక్కువ అనే అర్థమవుతుంది తప్ప 100 రెట్లు మీరు హౌ కెన్ యూ మెజర్ ఇట్. అంచేత ఆ 100 రెట్లు అనేటువంటి ఆ అనుభూతి మీకు వచ్చేంత వరకు సాధన కొనసాగిస్తూనే ఉండండి జాగ్రత్త అవస్థలో. కానీ సాధన ఎన్నాళ్ళు కొనసాగించాలి అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుండలిని శక్తి యొక్క ప్రచోదన సుమారు 1860 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను చాలా ఎక్కువగా జరుగుతుంది ఆధ్యాత్మిక జగత్తులో. ఈ ఓంకారానికి ఆ ఊ మా అనే శబ్దానికి ఋషులు ఇంకొక పేరు ఇచ్చారు, అగ్ని విద్య అనేటువంటి విద్య. సాయంత్రం మనం అగ్ని సూక్తం నేర్చుకున్నాం, సాయంత్రం చెప్తాను సూక్తాన్ని ఇచ్చేంటే. సాయంత్రం అగ్ని గురించి మాట్లాడుకోవటం చాలా ఉచితం, మిట్ట మధ్యాహ్నం అగ్ని ఎందుకు సూర్యుడు ఉండగా. అంచేత ఆ ఊ మా, ఈ ఆ ఊ మాని పావక పవమాన శుచి అనే 3 పేర్లు పెట్టారు ఋషులు. పావక పవమాన శుచి అన్న ఇంగ్లీష్లో వీటిని ఫైర్ బై ఫ్రిక్షన్, ఘర్షణ వల్ల వచ్చేటటువంటి విద్యుత్ అకారము. జాగ్రత్త అవస్థలో అంటే వైఖరి వాక్ కన్నా అనొచ్చు, జాగ్రత్త అవస్థలో మీరు నోట్తో మాట్లాడతారు, స్వప్నంలో మీరు బ్రహ్మాండమైన లెక్చర్ ఇచ్చేస్తారు, ఎదురు లేని కథలో పక్కన ఉన్నవాడికి కూడా మీ లెక్చర్ వినిపించరు. అంటే మీరు మళ్ళీ అక్కడ లాజిక్ తీసుకురాకండి, నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటే ఎక్సెప్షన్స్ తీసుకురాకండి, మీరు ఉదాహరణ అర్థం చేసుకోండి అంతే. సూక్ష్మ జగత్తులో వాక్ని బయటకు వినిపించారు, అది లోపలే జరుగుతుంది. అంచేత వైఖరి వాక్ అకారం, లేకపోతే స్థూల జగత్తు. ఈ పేర్లు మీరు కన్విన్సెంట్ అవ్వండి, ఎందుకంటే చాలా పుస్తకాలలో పేర్లు మార్చటం వల్ల మనం దేని గురించి చదువుతున్నామో మర్చిపోతున్నాం మనం. అన్ని పుస్తకాల్లోనూ ఒకే పేరు వచ్చేటటువంటి పుస్తకాన్ని రాస్తే నిజంగా బాగుండు. మరి అలాంటి రోజు ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడు వస్తుందో. కానీ ప్రస్తుతం మనం ఏం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉపయోగిస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఈ 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్కే పర్యాయవాచి పదాలు. అంచేత ఆ వైఖరి వాక్ ఫైర్ బై ఫ్రిక్షన్, ఘర్షణ వల్ల ఉత్పత్తి అయ్యే అగ్నికి ప్రతీక. ఈ వోకల్ కార్డ్స్ 2 ఉన్నాయి, ఈ 2 పెదాలు ఉన్నాయి, వీటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ ఘర్షణ రాపిడి జరుగుతూ ఉంటే వాక్ బయటికి వస్తూ ఉంటుంది. దీన్నే పావకాగ్ని, లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి పావకా కిరణాలు అన్నారు. ఇంకో రకమైనటువంటి కిరణాలు ఉన్నాయి, సోలార్ ఫైర్ అంటాం దాన్ని, సూర్యకిరణాలు అంటాం మనం. సూక్ష్మ జగత్తులోకి తీసుకు వెళ్ళగలిగేటటువంటి కిరణాలు. అంచేత తిరిగి తిరిగి మీరు ఏ విధమైనటువంటి సాధన చేసినా ఆ సూర్యుడి దగ్గరికే వస్తాం మనం. ఆత్మ కూడా సూర్యుడితోనే పోల్చబడుతుంది. పురుష సూక్తంలో చాలా తమాషా అయినటువంటి శ్లోకం ఉన్నది. ఆ తమాషా అయినటువంటి శ్లోకం ఎందుకు తమాషా అంటాను అంటే, చంద్రమా మనసో జాత, పురుష సూక్తం చెప్తాడు, చంద్రుడు ఏమయ్యాడు, మనస్సుగా అయ్యాడ. మరి సూర్యుడు ఏమయ్యాడు, సూర్యుడు చంద్రుడి కంటే గొప్పవాడు కదా మన దృష్టిలో. కానీ సూర్యుడు ఏమయ్యాడు, సూర్యో చక్షురజాయత, కళ్ళయ్యాడు. మరి మనస్సు గొప్పదా కన్ను గొప్పదా? అని ప్రశ్న వస్తుంది మనకి ఆధ్యాత్మిక జగత్తులో. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడు కూడా సూర్యమండలం పైన చంద్రమండలం ఉంది అని చెప్తాం మనం. ఆధ్యాత్మిక జగత్తులో, భౌతిక జగత్తులో జరిగేవన్నీ తలకిందులు అవుతాయి, రివర్సల్ అవుతాయి, అంతర్ముఖం అవుతున్నాం కదా. అందువల్ల సోలార్ ఫైర్, దీన్ని పవమాన అంటాం మనం. ఈ పవమాన అనేటటువంటి కిరణము ఎలా పనిచేస్తుందో హనుమంతుడు మనకి తెలుపుతాడు. కనుక హనుమంతుడిని మనం ఏమంటాం, పవమానసుతుడు అంటాం. ఈ పవమాన అనేటటువంటి సోలార్ ఫైర్ ఎలా పనిచేస్తుందో ఊ అనేటటువంటి అక్షరం మనకి చెప్తుంది. ఇక్కడ ఓంకారంలో అనేటటువంటి శబ్దము, మకారము అనేటటువంటి శబ్దము ఎలక్ట్రిక్ ఫైర్ ఎలా పనిచేస్తుందో చెప్తుంది, ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుందో చెప్తుంది. 1860-1850 ఆ ప్రాంతాల నుంచి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన శరీరాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి గురి అవుతున్నాయి. ఎలక్ట్రిక్ లైట్ వల్ల కానీ, ఎలక్ట్రిసిటీతో పనిచేసేటటువంటి దాని వల్ల కానీ, రాత్రల్లా రోడ్ల మీద వెలుగుతున్నటువంటి ఎలక్ట్రిక్ దీపాల వల్ల కానీ, మీరు ఏదైనా కారణం చెప్పుకోండి దాన్ని, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ వల్ల కానీ, ఏ విధంగా అయినా కూడా వీఆర్ ఆల్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎలక్ట్రిసిటీ. అసలు ఎలక్ట్రిసిటీ లేకపోతే మన పని ఏమీ జరగదు. ఇప్పుడు కరెంటుగా ఎలక్ట్రిసిటీ లేదా ఇప్పుడు ఉందా, ఉంది. లేకపోతే మనం బ్యాటరీ పెట్టుకోవాలి, బ్యాటరీ కూడా ఎలక్ట్రిసిటీయే కదా మైక్ పనిచేయాలంటే. అంచేత మన జీవితం మొత్తము కూడా ఈ శుచి అనేటటువంటి అగ్ని మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతం బాగా డిపెండ్ అయిపోయాం మనం, కరెంటు లేకపోతే అసలు బతకలేం మనం. అలాంటి కరెంటు ఎలక్ట్రిసిటీ కుండలిని యొక్క స్థూల స్వరూపం అని గుర్తుంచుకోండి మీరు మనస్సులో, స్థూల స్వరూపం. మళ్ళీ అర్థం చేసుకోండి ఆ పదాన్ని. ఈ ఓంకారం చుట్టూవే తిరుగుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఈ ఓంకారమే అన్నిటికీ వెళ్తుంది. కనుక ఓంకారానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఒక్క శబ్దాన్ని ఉపయోగించుకుని మీరు ఏ పుస్తకంలోకైనా వెళ్ళిపోవచ్చు, ఏ పుస్తకం నుంచైనా కావలసిన అర్థాన్ని మీరు తీసుకురావచ్చు, అర్థం చేసుకోవచ్చు. అంచేత పావక, పవమాన, శుచి ఈ 3 ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకే బిందువు నుంచి వచ్చాయి. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. లోపలికి వెళ్ళి బయటికి వచ్చే శ్వాస ఎక్కడో అక్కడో టర్నింగ్ పాయింట్ ఉండాలి కదా దానికి. ఫ్రిడ్జ్ ఆఫ్ క్రాఫ్రా అనేటటువంటి ఎటేరియన్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ది టర్నింగ్ పాయింట్ అని బుక్కే రాశాడు అసలు దీని మీద. ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఇప్పటికీ బతుకున్నాడు అతను, ఇటాలియన్ ఫిజిసిస్ట్. ఈ పుస్తకం అతను రాశాడు అని చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ద డాన్సింగ్ ఉలీ అనేటటువంటి బుక్ రాశాడు అని చాలామంది తెలుసు. అంటే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ మధ్య జరిగేటటువంటి డ్యాన్స్ ఏమీ కాదు, నటరాజ స్వరూపమే అని అందులో ప్రూవ్ చేస్తాడు యాటమిక్ ఫిజిసిస్ట్. ఈ టర్నింగ్ పాయింట్ మనం పట్టుకోవాలి. శరీరంలోకి శ్వాస లోపలికి వెళ్ళింది, ఎక్కడో అది మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. ఎక్కడో తిరగటం లేదు, మళ్ళా మనలోనే తిరుగుతుందని మీరు బయట వెతుక్కోకండి ఎక్కడా కూడా. అందుకే అంత ముక్కుపడి తీర్చుకోవటానికి వెంకటరమణమూర్తి గుడికి వెళ్ళి ఏం చేస్తాం మనం, హాయిగా కడు ముసుగు దండం పెట్టుకుంటాం. ఆ కడు ముసుగు దండం పెట్టుకునేది ఇక్కడే పెట్టుకోవచ్చు కదా, కానీ ఇది బాగుంది మాస్టారు అని డబ్బు ఖర్చు మిగుల్చుకోవటానికి మీరు ఇక్కడ దండం పెట్టుకుంటే మీ కోరిక మీ యాక్షన్ రెండు స్థూల జగత్తుకు సంబంధించినవే. అంతర్ జగత్తులోకి ప్రవేశించాక దర్శనాలన్నీ కూడా, అంతవరకు మీరు మీ ఇష్టదేవత దర్శనం చేసుకోవాల్సిందే. మీ గురువు యొక్క ఆశ్రమం ఎక్కడుంటే ఆ ఆశ్రమానికి కనీసం సంవత్సరానికి ఒకసారి వెళ్లాల్సిందే. నాకు వీలు పడలేదు అంటే మీకు ఈ సాధనలో ఇంట్రెస్ట్ లేదని ఒప్పేసుకోండి తప్ప అనవసరమైనటువంటి బాహ్య కారణాలు చెప్పకండి. అంచేత పావక పవమాన శుచి అనేటటువంటి దాటిలో ఈ ఎలక్ట్రిక్ ఫైర్కి మనం నిరంతరం గురి అవుతున్నాం కనుక స్థూల జగత్తులో. కుండలిని జాగరణ ఈ కాలంలో ఎంత సులభమో ఆ కాలంలో పాపం ఆరుషులకు అంత సులభం కాదు. వాడు పాపం ఎలక్ట్రిక్ ఫైర్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సి వచ్చేది. అందుకోసమని దీన్ని సింప్లిఫైడ్ కుండలిని యోగా అన్నాం. కుండలిని యోగా ఏం సింప్లిఫైడ్ అవ్వలేదు, ప్రకృతి సింప్లిఫై చేసింది దాన్ని. ప్రపంచం అంతటా కూడా ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చి ఇంటింటికి ఎలక్ట్రిక్ బల్బ్స్ వెతికి, ఇందులో ఈ సైకోడెలిక్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఈ క్లబ్ డ్యాన్సులు, ఏంటి కొత్త డ్యాన్స్ పేరు ఏంటమ్మా మాధవి అది, ర్యాప్ డ్యాన్స్, ఈ ర్యాప్ డ్యాన్సులు, వీటిలో కూడా ఈ జరిగేటటువంటి కలర్ చేంజెస్ ఉన్నాయే, ఈ కలర్ చేంజెస్ అన్నీ కూడా సోలార్ ఫైర్ సూర్యకిరణాలను నెగిటివ్ అప్లికేషన్ అంటే అనుపయోగమైనటువంటి అప్లికేషన్, దీన్ని ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే దానికి ఈ ఓంకారానికి ఋషులు మూడు వ్యావృతుల్ని చేర్చారు. మీరు ఓం అన్నారు, జాగ్రత్త అవస్థలో ఉన్నారు, కానీ మెలకుగా ఉండి మీ గదిలోనే ఉండిపోతే ఏం లాభం? మీరు గది నుంచి బయటికి రావాలి సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి. గది చుట్టూరా ఉన్నటువంటి ప్రపంచం తెలియాలి. ప్రపంచం తెలిసాక ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోతున్నాం మనం, ఈ టీవీ, ఈ టెలికమ్యూనికేషన్స్, ఈ పేజింగ్ సిస్టమ్స్, ఇవంతా వచ్చేసరికి మన జాగ్రత్త అవస్థ ఎంత వ్యాపకం అయిపోయింది. సంపూర్ణ సృష్టి అంతా కూడా ఇప్పుడు సృష్టి అందామనుకోండి, సంపూర్ణ పృథ్వీ గంట గంటకి మీకు బీబీసీ నుంచి న్యూస్ వస్తుంది ఇమీడియట్గా విత్ ఇన్ అన్ అవర్ ఏం మార్పులు జరిగాయి ప్రపంచం అంతా. అంటే ఏం జరిగింది? ఆ అనేటటువంటి జాగ్రత్త అవస్థ, ఆ అనేటటువంటి స్థూల అవస్థ, లేకపోతే స్థూల శరీరం, ఆ అనేటటువంటి పావక అగ్ని. ఈ పేర్లు నేను రిపీట్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఒకటే, ఎక్కడ మీరు పుస్తకాల్లో వీటిని చదివినా ఇవన్నీ ఒకటే అని చదివితే కన్ఫ్యూజన్ రాదు మీ పుస్తకాల్లో. అంచేత ఈ జాగ్రత్త అవస్థలో మీరు నిజంగా సర్వవ్యాపి అయిపోయారు. మీ వ్యాహృతి సర్వవ్యాపి ఇంకా అవలేదు అనుకోండి, అంటే ఎర్త్లోనే ఉన్నాం, ఇంకా ఎర్త్ తర్వాత ఉన్నటువంటి గ్రహాల్లోకి, ఆ గ్రహాల్లో జరుగుతున్నటువంటి మార్పులు ఈ జాగ్రత్త అవస్థను ఇంకా పట్టుకునే స్థాయికి మనం రాలేదు. కానీ ఆ మాత్రం దగ్గరే ఆగిపోకండి, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేయకపోతే ఈ సాధన యొక్క ఉద్దేశం ఏమీ లేదు. ఇఫ్ యూ కొలాప్స్ ఇన్ టు ఎ పాయింట్, లాభం ఏంటి? ఈ సృష్టి మొత్తాన్ని సైంటిస్టులు ఏం చెప్తారు అంటే ద బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక విస్ఫోటన జరిగింది, ఒక శబ్దం వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి శబ్దము, ఆ శబ్దం యొక్క కంటిన్యూషన్ ఇంకా ఈ ఎక్స్పాన్షన్ అంతా అలా జరుగుతుంది. ఎక్స్పాన్షన్ అంతా అలా కొనసాగించబడుతోంది అని చెప్పటాన్ని మన ఋషులు వ్యావృతులు అన్నారు. వ్యావృతి అంటే దట్ విచ్ ఎక్స్పాండ్స్. ఏది ఎక్స్పాండ్ అవుతుంది? కేవలము పావక కాదు. పావక అంటే అర్థం ఏంటి కదా, జాగ్రత్త అవస్థ, ఫైర్ బై ఫ్రిక్షన్, స్థూల జగత్తు, ఈ భౌతిక జగత్తు, మన స్థూల శరీరము, ఇవంతా కూడా అందులోకే వస్తాయా అనే పదాలకి, ఇందులోకి మనం ఏ విధంగా అయితే ఎక్స్పాండ్ అవుతామో ఆ ఎక్స్పాన్షన్ని భూవాహ అన్నారు. చెప్తాను నేను భూర్ అన్నారు. ఈ భూర్ అనేటటువంటి శబ్దాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఓంకారాన్ని ఉచ్చారణ చేశాము ఆ విధంగానే ఈ వ్యావృతుల్ని కూడా ఉచ్చారణ చేసుకోకపోతే ఆ రిజల్ట్స్ రావు. నిన్న రాత్రి మా ఇంట్లో కాస్త వాడు రంగులు ఏదో వేస్తూ ఉన్నారు కాబట్టి నాకు ఇంటి బహిష్కరణ జరిగింది. ఐదారు రోజులు బట్టి నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. నేను వాడు వేసే పెయింట్స్, వాసన అది నాకు వెళ్ళటం లేదు. నిన్న సరే విజయవాడ వస్తున్నాను కదా అని ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళాను కదా అని టీవీ ఆన్ చేశాను. నేను ట్యూనింగ్ నాకు పనిచేయలే, మొత్తం అన్ని సర్క్యూట్స్ ఉన్నాయి, చూడలేకపోయాను ఈ టీవీ. భూర్ భువః స్వః ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్లో మీకు రావాలి అంటే బాహ్య జగత్తులో ఈ మూడు లోకాలని చూడాలి అంటే, ఏడు మూడు లోకాలని జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు ఏదైతే మన శరీరంలో జరుగుతుందో, ఈ పిండంలో జరుగుతుందో, దీన్ని బాహ్య జగత్తులో కూడా మీరు చూడగలగాలి. వేళ్ళు లోపలికి చచ్చిపోతున్నాయి అని మీకు కనిపించదు, కానీ వేళ్ళు చాలా లోపలికి వెళ్తున్నాయి అని దేని బట్టి తెలుస్తుంది? చెట్టు యొక్క ఎదుగుదల బట్టి తెలుస్తుంది. చెట్టు ఎంత పైకెక్కితే వేరు ఎంత లోపలికి వెళ్ళినట్టు లెక్క. మీరు 20 అంతస్తుల మేడ కట్టబోతున్నారు అని కాస్త ఇంజనీరింగ్ వస్తున్న వాడికి తెలిసిపోతుంది. దేన్ని చూసి? ఫౌండేషన్స్ చూసి. ఫౌండేషన్ యొక్క లోతు తెలిస్తే కాస్త ఇంజనీరింగ్ టెక్నిక్ తెలిసిన వాడు చెప్పేస్తారు, మీరు 1 అంతస్తులు కట్టబోతున్నారా, 2 అంతస్తులు కట్టబోతున్నారా. అది తప్పు కావచ్చు వాడు చెప్పింది, మీరు ముందు 20 అంతస్తులకు ప్లాన్ వేసి కరెక్ట్గా లోను అది శాంక్షన్ కాకపోవడం వల్ల 2 అంతస్తులే వేయొచ్చు. కానీ ఆ ఫౌండేషన్ 20 అంతస్తులకి వేసి ఉంటే ఎప్పుడో అప్పుడు మీరు ఆ 20 అంతస్తులు కట్టేస్తారు కదా. అంచేతే ఈ ఓంకారాన్ని కనుక ఈ కారణ శరీరంలోకి మీరు తీసుకెళ్ళిపోగలిగితే ప్రతిరోజు రాత్రి నెక్స్ట్ డే ఇమీడియట్లీ బాహ్య జగత్తులో మీరు చెట్టుకి నీళ్లు పోసి చూడండి, ఆ తేడా తెలుస్తుంది. ఎండిపోతున్నటువంటి చెట్టుకి కొంచెం మీరు నీళ్లు పోయండి, వేళ్ళకి కాస్త నీళ్లు తగలగానే రెండో రోజునే నవనవలాడుతూ కనిపిస్తుంది. మరి మీరు ఓంకార ఉచ్చారణ చేశాక కొన్ని సంవత్సరాలు ఏం ఆగక్కర్లే, కొన్ని సంవత్సరాలు దేనికి ఆగాలి? నిజంగా ఆ స్థాయికి ఎదగటానికి, కానీ కొంచెం ఉత్సాహం తెచ్చుకోవటానికి, కొంచెం ఆరోగ్యం తెచ్చుకోవటానికి కొన్ని రోజులు చాలు మీకు. రోజులు అంటే నెలలు కాదని, వితిన్ 30 డేస్ అనే నా ఉద్దేశం. నవనవలు ఆడటానికి కాదు, ఇందులో ఏదో ఉంది అనే అనుభూతి తెచ్చుకోవటానికి కొన్ని రోజులు చాలు మీకు. అంచేత ఈ ఓంకార ఉచ్చారణ చేస్తున్నప్పుడు అని మీరు ఎప్పుడైతే అన్నారో, భూ భువః స్వః భౌతిక జగత్తులో ఎక్స్పెన్షన్ ఎంతవరకు ఉంది? సైంటిస్ట్ చాలా అసంభవమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా, అది నిజం అనిపించదు మనకి. ప్రతి సెకండ్ మనం ఉన్నటువంటి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్తారు. అది కూడా మామూలుగా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పారు. సెకండ్కి 18 కిలోమీటర్లు ఎంతో వేగంతో ఎక్స్పాండ్ అవుతుందని. ఎక్స్పాండ్ అవటం అంటే అన్ని వైపులా ఎక్స్పాండ్ అవుతుంది, అది ఒకవైపు నుంచే కాదు. అంకె తప్పు చెప్పుండొచ్చు నేను, కానీ దాంట్లో ఉన్న భావం ఉందే, అది ప్రతి సెకండ్కి విపరీతమైనటువంటి వేగంతో సెకండ్కి కొన్ని కిలోమీటర్ల వేగంతో ఎక్స్పాండ్ అవుతుంది. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, అది 18. అది 18 అవుతే 18 ఎందుకు అయింది అని మళ్ళీ మనం సంఖ్యాశాస్త్రం గురించి చదువుతున్నప్పుడు ఆలోచించుకోవచ్చు. అంచేత మీరు ఓం అని అన్నాక భూర్భువ స్వహ దానికి కలపలేదనుకోండి, పార్షల్ డెవలప్మెంటే అవుతుందని. వేరు లోతుకు వెళ్ళింది కానీ పైన స్లాబ్ వేసి చెట్టుని గ్రో అవనివ్వని, మీరు ఏం లాభం? గ్రో అవనివ్వటం లేదు అని తెలిపేసింది. సంఘటన బాహ్య జగత్తులో జరుగుతుంది. జపనీస్ రాంగ్వర్డ్, జపాన్లో పెద్ద పెద్ద చెట్లను చిన్న చిన్న చెట్లుగా ఎలా మార్చాలో ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇంచేత అంత సంకుచితమైనటువంటి మనస్తత్వాలు అయిపోతున్నాయి. మన మనస్సులు ఎలా పనిచేస్తాయో భౌతిక జగత్తులో ఉన్నటువంటి సైంటిస్టులు కానీ మనుషులు కానీ అలాగే పనిచేస్తూ ఉంటారు. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు, ఒకే లైన్లో గదులు ఎందుకున్నాయి అని. రెంటికి వెళ్తానికి, అతికి, మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తానికి చూస్తే లైన్లన్నీ ఒకే, గదులన్నీ ఒకే లైన్లో ఉంటాయి, ఎక్స్పెన్షన్ ఉండదు. సంకుచితమైనటువంటి మనస్తత్వాలు అయిపోయేసరికల్లా ఒకే లైన్లో ఆలోచిస్తారు. మీ దృష్టికోణం కరెక్టే, పక్కవాడి దృష్టికోణం కరెక్ట్ కాదు, పక్కవాడు ఏం చెప్తున్నాడో నేను విన్ను అనేటటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఒక గది వెనకాతలు ఒక గది ఉండకుండా పక్క పక్కన గదులు ఎలా వస్తాయి? ఆ మాట ఎలాంటి టు ఎక్స్పాండ్. మీరు నిత్య జీవితంలో గాయత్రిని అర్థం చేసుకోండి. అందుకే చెప్పేది, గాయత్రి అనేసరికల్లా మేము చేసేసుకున్నాం, బయటకు వచ్చేసరికల్లా నేను మామూలు మనుషుల్లాగే జీవిస్తాను అని మీరే అనుకోక్కర్లే. మీరు గాయత్రి వలె జీవించాలి. ఎలా జీవించగలరు? గాయత్రి మంత్రానికి ఎప్పుడైతే మీరు మన కిందకి దిగుతారో అప్పుడు దాని రివర్స్ ప్రాసెస్లో బయట భూ భువః స్వహ అనే మూడు ఎక్స్పాన్సివ్ యాటిట్యూడ్స్ తీసుకురావాలి. జాగ్రత్త అవస్థలో ఎక్స్పాండ్ అవ్వాలి మీరు, సూక్ష్మ జగత్తులో ఎక్స్పాండ్ అవ్వాలి మీరు, కారణ శరీరంలో ఎక్స్పాండ్ అవ్వాలి మీరు. బాహ్య జగత్తులో జాగ్రత్త అవస్థలో ఆల్మోస్ట్ వీ కెన్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిపోయింది. సంపూర్ణ పృథ్వీ అంతా కూడా ఒకే కుటుంబంలాగా ఎక్కడ ఏమి జరుగుతుందో విజయవాడలో ఆ పేటలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ బీబీసీ న్యూస్ పెట్టేసుకుంటే ప్రపంచం అంతటా ఏం జరుగుతుందో మీకు తెలుసుకోవచ్చు, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలియకపోవచ్చు. జాగ్రత్త అవస్థలో ఎక్స్పాన్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ మకారము ఉకారము ఏదో గాయత్రి ఓంకారంలో మనం ఉచ్చారణ చేసాము. మన సూక్ష్మ శరీరాల యొక్క ఎక్స్పాన్షను, మన కారణ శరీరాల యొక్క ఎక్స్పాన్షను ఋషుల గురించి చెప్పుకుంటే అర్థమవుతుంది. ఎప్పటి ఋషులో గురించి మనం చెప్పుకోకర్లేదు. ఒక ఎగ్జాంపుల్ అరవిందోని చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ సత్యసాయి బాబా చెప్తాను నేను. ఎక్స్పాన్షన్ ఆఫ్ సూక్ష్మ కారణ శరీరాల ఎక్స్పాన్షన్ గురించి చెప్తూ చెప్తున్నాను నేను. మీలో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థియోసాఫికల్ సొసైటీలో ఇక్కడ ఉందనుకుంటా, థియోసాఫికల్ సొసైటీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి శ్రమపడాలి, అది మాస్టర్ మీరు తెచ్చిచ్చేయండి మేము చూస్తామంటే కుదరదు, అది మీరు వెళ్ళి వెతుక్కోవాలి. ఆ పుస్తకాలు ద ఇన్నర్ లైఫ్ అని ఉంది పుస్తకం ఒకటి, అందులో మనిషి యొక్క శరీరాలు ఎలా ఎక్స్పాండ్ అవుతాయో చెప్పబడి ఉంటాయి. బొమ్మలు చూసుకోవచ్చు మీరు అక్కడ. ముందు అరవిందోది చెప్తాను నేను. అరవిందో పుట్టి తన జీవితంలో ఆ కృష్ణా చేతనత్వం గురించి ఆయన సాధన చేసుకుంటూ, తమాషా ఏంటంటే కృష్ణా చేతనత్వం గురించి అరవిందోకి వచ్చినటువంటి సాధన వివేకానంద ద్వారా వచ్చింది, అది ఆయనే చెప్పుకున్నాడు, అది మనకి గుర్తుండదు. అరవిందో భక్తులకు అసలు గుర్తుండదు. జైల్లో ఉన్నప్పుడు ఆయన చిన్న బాంబు కేసులో ఇరుక్కున్నాడు ఆయన బ్రిటిష్ కాలంలో. జైల్లో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాణాయామాలు అవి చేస్తూ ఉండేవాడు. ఆయన శ్వాస, ఈ శ్వాస చేస్తూ ఉంటే వాక్ వినిపించింది ఆయన, వివేకానంద యొక్క వాక్. భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను విప్పి వివేకానంద అరవిందోకి చెప్తాడు. బయటికి రాగానే అరవిందోకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రీడమ్ ఫైటర్. అరవిందోకి చాలా ప్రముఖ పాత్ర ఉండేది ఆ టైంలో. అరవిందో చెప్పినట్టు జరిగేది చాలా కాలం. అంచేత అతను ఫ్రీడమ్ ఫైటర్గానే పనిచేసి ఉంటే మరి ఏమై ఉండేదో మనకి తెలియదు. కానీ ఈ వివేకానంద చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పిన కొన్ని మూడు శ్లోకాల రహస్యాలను పట్టుకుని అతను మొత్తం సావిత్రి రాశాడు. ఆయన ఒక్కసారి కాదు రాసింది, ఆయన గుర్తుంచుకోండి 49 సార్లు రాశాడు దాన్ని కరెక్ట్గా. 1 సంవత్సరం రాసేవాడు, నచ్చేది కాదు మళ్ళీ రీరైట్ చేశాడు దాన్ని, మళ్ళీ రీరైట్ చేశాడు, మళ్ళీ రీరైట్ చేశాడు ఆ కావ్యాన్ని. సావిత్రి అనేటటువంటి ఆ కావ్యాన్ని 49 సార్లు రీరైట్ చేశాడు. ఆ రీరైట్ చేయటంలో ఆయన కారణం చెప్తాడు దాన్ని. ఏంటి ఆయన చెప్పినటువంటి కారణం? వాక్ వైఖరిగా ఉంది. 4 రకాలైనటువంటి వాక్కులు మనం చెప్పుకుంటూ ఉంటాం. 4 రకాలైనటువంటి వాక్కుల గురించి మనం చర్చ అవద్దు. పరావాక్ గురించి మనం మాట్లాడుకోవద్దు. పరావాక్లో పెడిపోతే మాట్లాడే అవసరం లేదు మనకి. అంచేత దాన్ని పక్కన పెడదాం మనం, పరావాక్ని. ఆ వాక్కుని మనం పక్కకి పెడితే వైఖరి, మధ్యమ, పశ్యంతి, మళ్ళా 3 మాటలు వచ్చాయి. ఏమి కంగారు పడకండి, ఆ ఉమాలే అవి. ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే, ఆ పావక పవమాన శుచి అగ్నులే, సూర్యుడి నుంచి వస్తున్నవి. ఆ వాక్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వాటిని వైఖరి, మధ్యమ, పశ్యంతి అంటాం. సూర్యుడు గురించి చెప్తున్నప్పుడు పావక పవమాన శుచి అంటాం. మన శరీరాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటాం. చేతనత్వాల గురించి మాట్లాడుకుంటే జాగ్రత్తమైనటువంటి చేతనత్వము, జాగ్రత్తము కాదు జాగృతమైనటువంటి చేతనత్వము, దాని తర్వాత కలలుగనేటటువంటి చేతనత్వము, స్వప్నిక జగత్తమైనటువంటి చేతనత్వము, లేకపోతే నిద్రావస్థలో ఉన్నటువంటి చేతనత్వము, ఏదైనా చెప్పుకోండి మీరు దాని పేరు. ఆ ఇంటర్లింక్స్ మీరు అర్థం చేసుకోండి. అంచేత ఆయన వైఖరి జగత్తులో ఉన్నటువంటి, మధ్యమ జగత్తులో ఉన్నటువంటి, పశ్చింది జగత్తులో ఉన్నటువంటి విషయాలను అర్థం చేయటానికి చెప్పేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లాంగ్వేజ్ సంస్కృతం ఒకటే. అప్పటి వరకు ఎప్పటి వరకు పోయిందో చరిత్రని జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవండి. ఏమీ కొత్త విషయాలు చెప్పలేదు ఆయన, ఈ విషయాలే చెప్పాడు ఆయన. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా వైఖరి మధ్యమ పశ్చిమతి స్థాయికి ఉపయోగించుకోవచ్చు అని సావిత్రి రాసి ఆయన నిరూపించుకున్నాడు. అందువల్లే సావిత్రి ఎవరికి అర్థం కావడం మానేసింది. నా పర్సనల్ ఒపీనియన్, ఇంక ఇక్కడ నేను యాజ్ ఏ పర్సనల్ డివోటీ ఆఫ్ అరవిందో అనండి, అభిమానిగా నేను చెప్పేది ఇంతకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, సావిత్రియే అర్థమై ఉంటే చదివిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అరవిందోకి వచ్చేది, గీతాంజలికి వచ్చేది కాదు. అంటే అది రవీంద్రనాథ్ ట్యాగోర్ యొక్క ఎబిలిటీని నేను కించపరచడానికి చెప్పటం లేదు, అరవిందో చేసినటువంటి కృషి తెలియక అరవిందో రాసినటువంటి ఆ శ్లోకాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా సంస్కృతంగా మార్చగలిగాడు ఆయన. సంస్కృతంగా మార్చడం అంటే మళ్ళీ అర్థం చేసుకోండి అక్కడ మాట అర్థం, సమ్యక్ కృతం సంస్కృతం, సమ్యక్గా సమ్యక్ జ్ఞానము అంటాడు సమాధి స్థితిని బుద్ధుడు. అంటే ఏంటి, వైఖరి వాణి, మధ్యమవాణి, పశ్యంతి వాణి, ఆ ఊ మా స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇవంతా మీరు కన్ఫ్యూజ్ కాకండి. పావక పవమాన శుచి ఇవంతా ఒకటే. ఎవరి గురించి మాట్లాడుతున్నామో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాటలు మార్చేస్తాం సహజంగానే. సూర్యుడి గురించి చెప్తే పావక పవమాన శుచి అంటాం, అదే పావక పవమాన శుచి మన గురించి చెప్తే ఏం చెప్పుకుంటాం, స్థూల సూక్ష్మ కారణ అంటాం. ఇవంతా కాకుండా కేవలము శబ్దభ్రమంగా చెప్పుకోదలుచుకుంటే ఆ ఊ మా అంటాం మనం. అరవిందో చేసినటువంటి ఈ ప్రయత్నం అర్థం చేసుకుని చదివితే సావిత్రి కొత్త దృష్టికోణంతో మీకు అర్థమవుతుంది. కానీ ఇదంతా ఎందుకు చెప్పాను, సూక్ష్మ జగత్తులోకి ఎలా ప్రవేశిస్తోంది ఎక్స్పాన్షన్, కేవలము సంస్కృతంలో ఉండేటటువంటి కెపాసిటీని అరవిందో ఎందులోకి తీసుకొచ్చాడు, ఇంగ్లీష్లోకి తీసుకొచ్చాడు. మిగతాది తీసుకురావాలి, ఎవరు తీసుకురావాలి ఆ ప్రయత్నం ఎవరు చేయాలి, ఆయన శిష్యులు చేయాలి. చివరికి మన స్థూల సూక్ష్మ కారణాలు అర్థం అవడం మానేసే. అంచేత ఈ సావిత్రిని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఆయన ఏ విధంగా అవుతే సంస్కృతాన్ని ఇంగ్లీష్లోకి మలచగలిగాడు, మనము కూడా ఏ భాషనైనా మలచగలం. ఒక ఎడిషన్ ఒక బల్బు కనిపెడితే ఇంకా బల్బు కనిపెట్టక్కర్లే, మీరు ఆ మెథడ్ ఉపయోగిస్తే చాలు. అంచేత సంస్కృతాన్ని ఇంకొక భాషలోకి అతను సూపర్ ఇంపోజ్ చేయగలిగాడు 49 సంవత్సరాలు కృషి చేసి. అలాంటప్పుడు అరవిందో సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అంటే అన్ని భాషలను అలా మౌల్డ్ చేయడానికి. అప్పుడు 49 సంవత్సరాలకల్లే ఇంగ్లీష్ని ఎలా మలుచుకున్నాడో ఆ టెక్నిక్ మీరు అర్థం చేసేసుకుంటే సావిత్రి చదివి. అదే టెక్నిక్ని మిగతా లాంగ్వేజెస్లో కూడా సూపర్ ఇంపోజ్ చేయగలరు. కానీ ఏం జరుగుతుంది ఆధ్యాత్మిక జగత్తులో, ఆ గురువు ఏం చేశాడో మనకు అర్థం కాకపోతే. కానీ అలా మౌల్డ్ చేస్తే ఏం లాభం అంటారు మీరు, ఏం లాభం ఏంటుంది, సూక్ష్మ జగత్తులో వ్యాపకత్వం వస్తుంది. ఏ విధంగా అవుతే భౌతిక జగత్తులో టీవీలు వాటి ద్వారా వ్యాపకత్వం వచ్చిందో, భూర్ అనేటటువంటి పదం క్రిస్టలైజ్ అయిందో, భువహ అనేటటువంటి పదం క్రిస్టలైజ్ అవుతుంది. కానీ అరవిందో యొక్క ఎబిలిటీ అక్కడే మాత్రమే కాదు, అరవిందో ఇక్కడ సాధన చేయటం మొదలెట్టిన క్షణం నుంచి ఫ్రెంచ్లో ఫ్రాన్స్లో మీరా రిచర్డ్స్ అనేటటువంటి ఒక 14-15 ఏళ్ళ యోగిని అనే అందాం, అప్పుడే ఆవిడ ఈ సూక్ష్మ దర్శనం అంతా చేయగలిగేది. ఆవిడ మెల్లిమెల్లిగా ఏదో కారణాల వల్ల ఎలక్షన్ డ్యూటీ ఏదో పడింది ఫ్రాన్స్లో నుంచి, అంటే పాండిచేరి అనేటటువంటి ఆశ్రమము, ఇప్పటికీ ఫ్రెంచ్ ఆక్యుపైడ్ ఏమో నాకు పాలిటిక్స్ పెద్ద జ్ఞానం లేదు నాకు. అప్పుడు మాత్రం అది ఫ్రెంచ్ వాళ్ళది ఉండేది కనుక ఆ మీరా రిచర్డ్స్ అనే ఆమె భర్తను అక్కడ పొలిటికల్ అబ్జర్వర్గా వేస్తారు. ఓడ 2 కిలోమీటర్ల దూరం ఉండగానే ఈవిడికి ఏ గురువునవుతే నేను వెతుక్కుంటున్నానో అతను ఇక్కడ ఉన్నాడు అనేటటువంటి ఆ స్పర్శ అనుభూతి, ఆ సూక్ష్మ శరీర అనుభూతి ఆవిడికి కలిగింది. ఆ వ్యాహృతి అరవింద శరీరానికి ఉంది. మీరా ఆవిడ మీరా కాదు, అది MIRRHA మీరా అని ఉచ్చారణ చేసేస్తామను, తప్పేం లేదు మీకు. దాన్నే అరవిందో మదర్ అని పిలిచేవాడు, అరవిందో శిష్యురాలు ఆవిడ, అరవిందో మదర్ కాదు ఆవిడ. చెంటే ఇందిరాగాంధీ ఎవరు అంటే గాంధీ గారే కూతురు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చేస్తే చాలా ప్రమాదము. అరవిందోస్ మదర్ అంటే అరవిందో యొక్క శిష్యురాలని, మదర్ అనే ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పిలుస్తూ ఉండేవారు. రెండో ఎగ్జాంపుల్ చెప్తానన్నాను, సూక్ష్మ జగత్తు యొక్క ఎక్స్పాన్షన్లో. కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒక ఫోటోగ్రఫీ డెవలప్ చేయబడి ఉంది. అది ఎందుకు ఎక్కువ మంది సైంటిస్టులు, ముఖ్యంగా ఫిజిసిస్టులు ఉపయోగించుకోలేకపోతున్నారో నాకు తెలియదు. ఒక చెట్టు ఆకును తీశారనుకోండి, ఆ ఫోటోగ్రఫీతో ఆకు ఆకు బొమ్మలాగా పడుతుంది. సగం చింపేయండి ఆకుని, సగం ముక్క బయట పారేయండి, మళ్ళీ ఆ ఫోటోని తీయండి. ఎలా రావాలి బొమ్మ? సగం ఆకు బొమ్మే రావాలి, రాదు, పూర్తిగా వస్తుంది. ఇందాక ఒక ఆకు ఎలా ఉందో ఎలా వచ్చిందో పూర్తిగా వస్తుంది. మళ్ళా దాన్ని 1/4 చేసేయండి, ఓ చిన్న ముక్క పెట్టండి అక్కడ, కానీ ఆ చిన్న ముక్క బొమ్మ రాదు, మీకు పూర్తి బొమ్మ వస్తుంది అక్కడ. క్లియర్ ఫోటోగ్రఫీ అంటాం దాన్ని. సూక్ష్మ శరీరాన్ని వివరణే భగవద్గీత 2వ అధ్యాయం చెప్పారు, అది ఆత్మ యొక్క వివరణ అనుకుంటాం. ఆత్మ యొక్క వివరణ అనుకోవటంలో తప్పు లేదు. ఇచ్చేంటి, ఈ శరీరం కూడా ఆత్మ యొక్క భాగమే, స్థూల శరీరము. కానీ ఏదైతే అగ్ని ద్వారా దహింపబడదో, ఏదైతే శస్త్రముల ద్వారా ఖండింపబడదో, ఏదైతే నీరు ద్వారా తడపబడదో, ఇదంతా 2వ అధ్యాయం చెప్పుకొస్తాడు. ఇదంతా కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి వర్ణన. అది ఖండింపబడదు, అది క్లియర్ ఫోటోగ్రఫీలో అది కన్ఫర్మ్ చేశాడు వాడు. ఆఖరికి ఆకుని మొత్తం తీసా ఈయన ఏదో ఉంటుంది ఆ పక్కన సన్నగా ఒక దారం, దారం కాదు ఏమంటారు అని అదే కరెక్ట్ వాడే యూజ్ చేసినా అది పెట్టి మీరు ఫోటో తీయండి. అదొకటే రాదు, మొత్తం ఆకు మొత్తం ఎలా ఉందో అలాగే వస్తుంది మీకు, విత్ ఇట్స్ డిఫెక్ట్స్. మీరు మొట్టమొదట బొమ్మ తీసినటువంటి ఆకులో ఇంత ముక్క ఎండిపోయి ఉంటే ఆ ఈయన పెట్టి తీసినా కూడా ఆ ముక్క ఎండిపోయి ఉంటుంది. మరి ఎందుకు క్లియర్ ఫోటోగ్రఫీ అంత ఎక్కువ ప్రచారంలోకి రావటం లేదు? కానీ సత్యసాయి బాబా యొక్క ఆరా బెంగళూరులో ఫోటోగ్రాఫ్ తీశారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆయన యొక్క సూక్ష్మ శరీరం అన్నది 6 అంగుళాలు ఉంటే చాలా గొప్ప అంటారు. సాధన చేస్తున్నటువంటి వ్యక్తి, నిజమైన సాధన, అంతర్ముఖమైనటువంటి సాధన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆరా 3 అడుగుల వరకు వెళ్తుంది. సత్యసాయి బాబా యొక్క ఆరా 3 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ తీసి వాళ్ళు ఆశ్చర్యపోయి, ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడో చూశాను నాకు గుర్తులేదు, ఏదో ట్రైన్లోనో ఎక్కడో చూశాను. సత్యసాయి డివోటీస్ ఎవరైనా ఉంటే, ఇఫ్ యు నో అబౌట్ ఇట్, మీకు తెలిసి ఉంటే, వీలుంటే, ఆ బుక్ మీ దగ్గర ఉంటే, ఇన్ని టకారాలు పూర్తవుతే సాయంత్రం చూపించండి మాకు, ఒకసారి చూస్తాం దాన్ని. అంచేత ఈ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశమే, ఈ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశమేనా కాదు, ఈ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించటం కంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటుంది అంటే కారణ జగత్తులోకి ప్రవేశము. అస్సలు కారణ జగత్ అంటే ఏంటి? ద లా ఆఫ్ కాజెస్, ఈ కర్మ సిద్ధాంతం చెప్పుకుంటూ ఉంటామే ఋషులు, వాళ్ళు దాన్ని అక్కడ పట్టుకోగలరు, అక్కడ పట్టుకోగలరు కనుక కారణాన్ని మార్చేయగలిగితే భౌతిక జగత్తు మారిపోతుంది. భౌతిక జగత్తుని మీరు ఎన్ని రకాలుగా మార్చడానికి ట్రై చేయండి, మార్చలేము మనము. అంచేత ఈ కారణ జగత్తును పట్టుకోవటానికి కావలసినటువంటి ఆ వ్యావృతిని కూడా స్వహ అనే పదంలో చెప్పారు. ఓం 3 వ్యావృతులు, భూ భువ స్వహ. అంచేత కిందకి దిగుతూ ఉంటే ఆ ఊ మా అని దిగుతుంది, పైకి ఎక్కుతూ ఉంటే అది భూ భువ స్వహగా మారుతుంది. కానీ భూర్భువ స్వహగా మారేటటువంటి దానికి 3 రంగులుగా కూడా చెప్పారు. ఏంటంటే ఋషులు శబ్దానికి వర్ణానికి మధ్య ఎప్పుడూ తేడా తెలపలేదు. వర్ణము అంటే రంగు, కన్నుల ద్వారా పట్టేది రంగు, కన్నుల ద్వారా రంగును పట్టి దాని ద్వారా వర్ణాన్ని పట్టి ఆ వర్ణము ద్వారా శబ్దాన్ని పట్టగలిగే స్థితి వచ్చిన వాడిని ఋషి అంటాం. అందుకే ఋషుల్ని ఏమంటాం మనం, మంత్రాలను దర్శించారంటాం. కన్ను ద్వారా చూస్తారు వాళ్ళు ఆ వర్ణాలను. వర్ణము అంటే రంగనే అర్థం, శబ్దమని కాదు. అంచేత ఆ రంగుల్ని పట్టుకోవటానికి, ఈ 3 రకాలైనటువంటి వ్యావృతుల్ని పట్టుకోవటానికి 3 రంగుల్ని మనం ఉపయోగించుకోవాలి, ఎరుపు, పసుపు, నీలము. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆ సాధన మనం చేయబోతున్నాం మనం, అరగంట సేపు వద్దులేండి, 15 నిమిషాలు చేద్దాం. దాని తర్వాత దాంట్లో వచ్చేటటువంటి ఏమైనా చిన్న చిన్న ఫాల్ట్స్ ఉంటే సవరించుకుందాం మనం. ఒక చిన్న వివరణ ఇచ్చి సాధన మొదలెడదాం. దీన్ని వర్ణ సాధన అనండి, వ్యావృతి సాధన అనండి, ఏదైనా పేరు పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, పొద్దున్న చేసిన ఓంకార సాధన శ్వాస సాధనకి రివర్స్ సాధన చేయబోతున్నాం మనం. రెండు వ్యావృతి ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. చూద్దాం ఏం చేస్తాము. పృథ్వీ పూజనం అనేది ఇల్లు కట్టుకునేటప్పుడైనా, మనం ఏదైనా చేయదలుచుకున్నప్పుడైనా, యజ్ఞాలు అది చేస్తున్నప్పుడైనా, ఒక ఆసనం మీద కూర్చుని జపం చేసేటప్పుడైనా పృథ్వీ పూజనం చేస్తాం. ఓం పృథ్వీ త్వయాధృతాలోక దేవిత్వం విష్ణునాధృత త్వంచ ధారయ మాం దేవి పవిత్రం కురుచాసనం. మంత్రం చదివేసాం అయిపోయిందంటాం. కానీ అసలు చేయాల్సింది ఇప్పుడు ఈ వలన విద్యాన్ని ఉపయోగించుకోవాలి. అక్కడ ఏంటి పృథ్వీ తత్వము అంటే మన మూలాధార చక్రం. యోగశాస్త్రం ఏం చెప్తుంది అంటే మన మూలాధార చక్రము పృథ్వీ తత్వానికి కేంద్రము. మూలాధార చక్రం నుంచి మూడు నాడులు పైకి లేస్తాయి, సుషుమ్న, ఇడ, పింగళ. మళ్ళా ఇడ, పింగళ, సుషుమ్న, మళ్ళా మూడు కొత్త పేర్లు ఏంటి చెప్పారు, ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ మూడు కలిపితేనే మళ్ళా ఆ ఊ మా అవుతాయి. అంచేత ఆ మూడు ఇడ, పింగళ, సుషుమ్న ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకి కారణమైనటువంటిది, జాగ్రత్త అవస్థకి కారణమైనటువంటిది కుడివైపు ఉండేటటువంటి శ్వాస. స్వప్నాలు చూడటానికి కారణం అయ్యేటటువంటిది ఎడంవైపు ఉన్నటువంటి ఇడానాడి. ఈ రెండు కాకుండా తిన్నగా మిమ్మల్ని కారణ శరీరంలోకి తీసుకెళ్ళేటటువంటి శ్వాస మకారానికి సంబంధించినటువంటి శ్వాస సుషుమ్న నాడి. ఈ మూడు పైకి లేస్తాయి. మధ్య ఉన్నటువంటి సుషుమ్న నీలపు రంగులో ఉంటుంది. అంచేత భగవంతుడిని ఎప్పుడు కూడా మనము నీలపు రంగులోనే వర్ణిస్తాం. అంటే ఎప్పుడు సుషుమ్న స్థితిలోనే ఉంటాడు. అటు ఇడా ఇటు పింగళ అతను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. అతనికి ఇడా పింగళ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు కనుక ఏముంటుంది అతనికి, ఇటు రేచకము ఉండదు, అటు పూరకము ఉండదు. ఏముంటుంది, కేవలము కుంభకం ఉంటుంది. కనుక ఆ స్థితిని కేవల కుంభకము అన్నారు. ఈ వర్ణాన్ని పట్టుకుంటే ఆ కుంభకం వస్తుంది. మీరు ఉత్తిని ముక్కు పూసు కూర్చుంటే అని మళ్ళా గాలి వదిలేయాలి ఎప్పుడో అప్పుడు. దానంతట అది సహజంగా ఆ కుంభకం ఏర్పడాలి. ఆ కుంభకం ఏర్పడినప్పుడు వాడు ఏ స్థితికి వెళ్ళిపోతాడు, ముంచి ఉండదు. అరవిందో చేసిన అనేక అద్భుతమైనటువంటి ప్రయత్నాలలో ఈ మృత్యువుని గెలవటం ఒకటి. అతను బిలీవ్ చేయటమే కాదు, అతను దాన్ని సాధించాడు కూడా. డేట్ కూడా ఇచ్చాడు. ఆ డేట్ 24th నవంబర్, లేకపోతే 23rd నవంబర్, అదేదో పూర్ణిమ అయింది. సత్యసాయిబాబా పుట్టిన సంవత్సరం 1926 నాడు ఆ పరిపూర్ణమైనటువంటి అమృతత్వం కిందకి దిగింది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటామంటే దాన్ని ఉపయోగించుకునేది రావాలి. టీవీ మన ఇండియాలో 1980s రాకముందు అమెరికాలో 50s నుంచి ఉంది, కానీ మనం ఉపయోగించుకోలే. అలాగే అమృతత్వాన్ని అరవిందో అయితే కిందకి దింపేశాడు తప్ప మనం ఉపయోగించుకోం మనం. ఎందుకంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క పని చేసి పెట్టి వెళ్తే, ఒకళ్ళు కూర చేసుకొస్తే మన భోజనానికి, ఒకళ్ళు పులిహార తీసుకొస్తే, ఒకళ్ళు పరమాన్నం తీసుకొస్తే, నేను తీసుకొచ్చిన పరమాన్నమే తింటాను, మీరు తీసుకొచ్చిన పులిహార తిన్ను అనం మనం. అలాగే అందరు గురువులు ఈ విశాలమైనటువంటి జ్ఞానానికి వాళ్ళ వాళ్ళ పాత్రని వాళ్ళు అందజేస్తే, వాళ్ళు ఏం అందజేశారో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు. అంచేత ఈ మధ్యన ఉన్నటువంటి నీలి వర్ణకు సుషుమ్న, కుడివైపు నుంచి దిగేటటువంటి ఎరుపు వర్ణకు పింగళ. ఎరుపు వర్ణము శక్తికి ప్రతీక, సూర్యుడికి ప్రతీక. సూర్యోదయం అవుతున్నప్పుడు కూడా ఉండేటటువంటి వర్ణము, కుడివైపు ఉన్నటువంటి వర్ణము, ఎడంవైపు పసుపు వర్ణము. ఇవి మూడు రంగులు, ఫండమెంటల్ కలర్స్ ఇన్ స్పిరిచువలిజం. ఈ మూడు రంగుల్ని మనం ఉపయోగించుకుంటాం. అంచేతే ఆధ్యాత్మిక సాధన బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు అని కాదు. పూర్వకాలంలో బ్రహ్మత్వం వైపు చరించేవాడు, వాడికి అప్పుడు అక్షరాభ్యాసం చేసేవారు. అక్షరము అంటే ఏంటి, నాశనము లేనిది, నాశనము లేనటువంటి విద్య నేర్పుతాము అని. ఇప్పుడు అక్షరాభ్యాసం ఏంటి అంటే ఎం ఫర్ మ్యాట్, సి ఫర్ క్యాట్, ఆర్ ఫర్ ర్యాట్ నేర్పడము అక్షరాభ్యాసము. మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్ళేది. కనుక ఈ వర్ణ అక్షరాభ్యాసము ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇది భూరు భూవస్వహలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంచేత మీ శరీరంలో ఉన్నటువంటి పృథ్వీతత్వము లోంచి, మూలాధారంలోంచి సుషుమ్న నీలపు రంగులోకి బయటకు వస్తుంది. కుడివైపు నుంచి ఎరుపు రంగులో పింగళానాడి బయటకు వస్తుంది. ఎడంవైపు ఉన్నటువంటి ఇడానాడి నుంచి పసుపు రంగు బయటకు వస్తుంది, మూడు నాడులు బయటకు వస్తున్నాయి, ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చాయి. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసుకున్నాం మనం. కానీ బయట నుంచి కనెక్షన్ ఇచ్చుకోకపోతే, బయట ఉన్న పవర్ స్టేషన్ నుంచి ఏం లాభం ఈ కనెక్షన్స్ అంతా? అంచేత ఇదొకటే మాత్రం చేస్తే సరిపోదు. మీరు బయట నుంచి నీలి వర్ణము, బయట నుంచి ఎరుపు వర్ణము, బయట నుంచి పసుపు వర్ణము, రియాక్షన్ కింద నుంచి ఈ మూడు, బయట నుంచి ఈ మూడు ఆజ్ఞా చక్రం దగ్గర కలుస్తాయి. ద పాయింట్ ఆఫ్ జంక్షన్ కనుక అక్కడ బొట్టు పెట్టుకుంటాం మనం. టు రియలైజ్ దట్ పాయింట్, బొట్టు పెట్టుకునేటటువంటి విద్య భారతీయులకు ఎందుకు వచ్చింది అంటే, ఈ జంక్షన్ పాయింట్ బాహ్య జగత్తులో ఉన్నటువంటి మూడు వ్యాహృతులు, అంతర్ జగత్తులో ఉన్నటువంటి మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. కన్ఫ్యూజ్ కాకండి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్న ఇడ పింగళ సుషుమ్న అన్న ఒకటే. నాడుల గురించి చెప్తున్నప్పుడు ఆ భాష వాడతాం, శరీరాల గురించి చెప్తున్నప్పుడు ఆ భాష వాడతాం. అంచేత కళ్ళు మూసుకుని ఓం అంతర్ముఖ వెళ్తాం, మూలాధారాన్ని గడుకోండి. ఓం అర్థం చేసుకోండి ఏం చేయాలో, చేశాక ప్రాక్టీస్ చేద్దాం. కానీ కళ్ళు మూసుకున్నాం. అలం అంటగా ఆరు చక్రాలు ఉన్నాయి కదా, మకారం అంటున్నప్పుడు ఆరు చక్రాల మీద మీరు దృష్టి కిందకి చెప్పడానికి ట్రై చేసుకోండి. కొంచెం ప్రాక్టీస్తో సింక్రనైజేషన్ వస్తుంది. కిందకి దిగిందిగా, కిందకి దిగ్గానే ఇంకక్కడి నుంచి ఒక ఫౌంటైన్ పైకి కొట్టినట్టు, మధ్య నుంచి నీలము, మీ కుడి వైపు నుంచి ఎరుపు, మీ ఎడమ వైపు నుంచి పసుపు పైకి వస్తున్నాయి. ఈ పైకి వస్తున్నటువంటివి ఏమవుతున్నాయి, ఈ విశాల బ్రహ్మాండం నుంచి వచ్చేటటువంటి నీలము పసుపు ఎరుపుతో లింక్ అవుతున్నాయి. ముడి వేసుకుంటాం, శిఖాబంధనము అంటాం. అందుకే దాన్ని చాలామంది అది ఏం చేస్తున్నామో తెలియక శిఖాబంధనము అనుకుంటాం. శిఖలోంచి వ్యాహృతిలోంచి బయట ఉన్నటువంటి నీలవర్ణము, బయట ఉన్నటువంటి ఎరుపు, మళ్ళీ మన కుడివైపు దిగుతున్నది బయట ఉన్నటువంటి ఎరుపు వర్ణము, బయట ఉన్నటువంటి పసుపు వర్ణము, కింద నుంచి పైకి వెళ్తున్నటువంటి ఎరుపు పసుపు, వీటిని కలపడానికి ట్రై చేయండి. ఓం భూర్భువస్వ అంతే అంటాం మనం. పూర్తి గాయత్రి మంత్రం అవసరం లేదు, వ్యాహృతులు ఉపయోగించుకుంటున్నాం మనం, బిట్ బై బిట్ ఉపయోగించుకుందాం. మొదలు పెడతాం. ఓం భూర్భువస్వ ఎలా అర్థమవుతుంది కదా ఏం చేయాలి, ఇలా పైనుంచి కిందకి దిగుతోంది. ఓం మూడు రంగులు శిఖలోంచి కిందకి దిగుతున్నాయి, భూభువస్వ పైకి లేస్తున్నాయి. ఆమె క్లియర్? మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, కళ్ళు తెరిచి అర్థం చేసుకోండి. ఓం అంటే కిందకి దిగుతున్నాయి కదా, ఎక్కడి నుంచి దిగుతున్నాయి, శిఖలోంచి. ఈ శిఖలోంచి నీలి వర్ణము, ఎరుపు వర్ణము, పసుపు వర్ణము కింద దిగుతోంది. స్వ రెండింటినీ కలిపేయండి, ఇది యోగం, ట్రై చేయండి. కలర్స్ విజువలైజేషన్ ఇక్కడ ఇంపార్టెంట్, ఉచ్చారణ అది ఇంపార్టెంట్ కాదు. పైకి ఓం అని కూడా అనక్కర్లే. మీరు రంగుల యొక్క పశ్యంతి స్థితి, విజువలైజేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ, మీ ఇమాజినేషన్ ఇంపార్టెంట్. కానీ దాంతోపాటు ఆ సౌండ్ కూడా కలుపుకుంటే మనసులో ఈజీ అవుతుంది. పైకి అనక్కర్లేదు, మీరు ఓం అని మనసులో అనుకున్నప్పుడు కిందకి దింపుకోండి మూలాధారం వరకు. భూర్భువస్వ అన్నప్పుడు బయటికి నెట్టేయండి, మనసులోనే అనుకోండి, పైకి అనకండి, కంప్లీట్ సైలెన్స్. విజువలైజేషన్ ఇంపార్టెంట్, తొందరపడకండి, రంగులు చూడగలగాలి మీరు. జరగకపోయినా రంగును ఊహించుకోండి. మన శరీరంలో మధ్యన సుషుమ్న నాడిలో నీలము, మన శరీరం యొక్క కుడి వైపు ఎరుపు, మన శరీరం యొక్క ఎడమ వైపు పసుపు. కావాలంటే పెదవిని కదుపుకోండి, కానీ సౌండ్ బయటికి రానివ్వకండి. లక్ష్యం గుర్తుంచుకోండి ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్లో కలర్స్ ఇంపార్టెంట్, వర్ణాలు ఇంపార్టెంట్. ఓం అని మనసులో అనుకున్నప్పుడు కిందకి తిప్పండి, భూర్భువస్వ అన్నప్పుడు పైకి వదిలేయండి. ఒక్క 10 నిమిషాలు తీవ్ర ప్రయత్నం చేయండి. అలసిపోకండి. తీవ్ర ప్రయత్నం అంటే చూడటానికి అలవటానికి ఏముంది, చూడటమే. కష్టపడకండి, చూడటమే కదా. ఆ రంగుల్ని చూడండి, కొంచెం ఏకాగ్రత అంటే చాలా నీట్గా వస్తుంది. కొంచెం ఏకాగ్రత వర్ణాలు మంత్ర జపం కాదు, ఓం భూర్భువస్వః కాదు ఇంపార్టెంట్. దాంతోపాటు ఉండే రంగులు ఇంపార్టెంట్. అది మర్చిపోతున్నారు మధ్యలో చాలామంది. సౌండ్లోకి వెళ్ళిపోతుంది. సౌండ్ నుంచి వర్ణంలోకి రండి. కళ్ళు మూసుకుని చేయండి. ఈ సాధనలో శరీరపు స్థితి ఇంపార్టెంట్ కాదు, రంగుల్ని చూడటమే. రంగులు ఎలా ఉన్నా ఒకేలాగా పడతాయి, సో నో ప్రాబ్లం. హాయిగా శరీరం కాళ్ళు అన్ని కళ్ళు తెరవకండి అంతే. వర్ణములు వర్ణములు పట్టుకోండి మీరు. రంగులు కావాలి ఇంపార్టెంట్. ఒకవేళ మంత్రోచ్చారణ వల్ల డిస్టర్బెన్స్ అవుతుందంటే మంత్రోచ్చారణ ఆపేయండి, పర్వాలేదు. రంగులు పట్టుకోండి. కొంతమందికి అది డిఫికల్ట్గా ఉంది, వాళ్ళు మంత్రజపం ఆపేయండి. ఓం కింద దిగుతోంది, భూర్భోస్వ పైకి అన్నాను కదా, వదిలేయండి దాన్ని. రంగులు ఇంపార్టెంట్. శిఖరంలోంచి కిందకి 3 రంగులు, మూలాధారం నుంచి పైకి 3 రంగులు, దాన్ని పట్టుకోండి. కానీ 2 సమన్వయం చేయగలుగుతున్న వాళ్ళు సమన్వయం చేసుకోండి, వాళ్ళు ఆ పక్కలే. మనస్సుని డల్ కానివ్వకండి. డైనమిజం, డైనమిక్ అవేర్నెస్. 3 సార్లు కళ్ళు మూసుకుని నాతో పాటు మంత్రంతో పాటు చేద్దాం. నేను మంత్రం ఓం అన్నప్పుడు కిందకి దిగటము, భూర్భోస్వ అన్నప్పుడు మూలాధారం నుంచి పైకి ఎక్కటము 3 సార్లు చేద్దాం. మీరు పైకి మంత్రం అనక్కర్లేదు, నా మంత్రంతో సింక్రనైజ్ చేయండి అంతే. చక్ర షేప్ ఎలా ఉన్నదో ఆ విధంగా 43 కోణాలతో, కోణాలు అంటే దృష్టి కోణము అని అర్థం చేసుకోండి. కోణాలు అంటే మళ్ళీ అక్కడ తీసుకుని మీకు గుర్తుందా, అక్కడ వీరబ్రహ్మం గారి చరిత్రలో అతనవాడు కక్కయ్య వారు శరీరాన్ని కోసి చూసి చక్రాలు ఏమన్నాడు. మీరు అలాగే మీరు ఇక్కడ ముక్కును కోసి చూసుకుని వెనకాతల కోణాలు ఏమీ కనిపించవు మీకు, కానీ ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు వాటిని. ఆ శ్రీచక్ర షేప్ ఎలా ఉన్నదో, ఖచ్చితంగా అలాగే వాయువు మీ నాసికాగ్రం నుంచి విశుద్ధి చక్రాన్ని చేరుకుంటుంది. ఖచ్చితంగా అందరికీ అలాగే జరుగుతుంది, అది ఒకళ్ళది కాదు. అది మానవుడు అనేటటువంటి బీయింగ్ ఉంటే ఏ విధంగా అవుతే సర్జన్ ఆపరేషన్ చేయటానికి ఒక శరీరాన్ని కోస్తే వాడు అన్ని శరీరాల్లోనూ అదే తత్వం ఉందని చెప్పుకుంటాము. సూక్ష్మ జగత్తులో ఉండేటటువంటి నాడీ సముదాయాలలో డీప్ బ్రీదింగ్ మీరు చేస్తున్నప్పుడు శ్వాస లంగ్స్లోకి వెళ్తుంది, వెళ్ళనివ్వండి దాన్ని. అది ఇంపార్టెంట్ కాదు మనకి డీప్ బ్రీదింగ్లో. ఇక్కడ నుంచి నాసికాగ్రము నుంచి వెళ్తున్నటువంటి శ్వాస, లేకపోతే ఇంకా మనం యోగ భాషలో చెప్పుకోవాలి అంటే ఆజ్ఞా చక్రము నుంచి విశుద్ధి చక్రముకు వెళ్ళేటటువంటి శ్వాస. దీన్ని రామాయణ భాషలో చెప్పుకోవాలి అంటే సీతను వెతకటానికి కారకుడైన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళే శ్వాస అని చెప్పుకోవచ్చు. మీరు దీన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. రెండోది ఏంటి అంటే శ్వాసలో ఈ రెండు చెప్పే పొద్దున ఓంకారంలో ఏం చెప్పాను, మొత్తము ఈనాడు వాతావరణం అంతా కలుషితమైపోయి ఆరోగ్యాలు విపరీతంగా పాడైపోతున్నాయి, కనుక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఓంకారోచ్చారణ మనం చేసుకున్నాం. రాత్రి పడుకునేటప్పుడు దీన్ని ఎక్కువగా చేయండి. ఎంతసేపు అని అడగండి, మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. మీ స్టూడెంట్ చదువుకుంటూ ఉంటే పిల్లల్ని నైనా 5 నిమిషాలు చదువుకో చాలని మనం అనం. వాళ్ళు 4 గంటలు చదువుకుంటే 5 గంటలు చదువుంటాం, 10 గంటలు చదివితే ఇంకో 2 గంటలు చదువుంటాం. మాకు తెలుసున్నటువంటి ఒక రెసిడెన్షియల్ కాలేజీలో అయితే 22 గంటలు చదువుకోమన్నట్ట నాకు నచ్చలేదు. 24 గంటలు ఎందుకు చదువుకోమలేదా అనిపిస్తూ ఉంటుంది నాకు. అందువల్ల ఎన్నిసార్లు చేయాలి అని అడగండి. ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ చేసుకోండి ప్రతి సాధన కూడా. ఇది రాత్రి ఇంకా లాస్ట్ పడుకునే ముందు. కానీ బెస్ట్ దానికి ఏంటి అంటే మీరు రాత్రి 8:30-9 గంటలకు పడుకుంటారు అంటే 7 గంటలకు పూర్తి చేయండి. ఎంత సాధ్యమవుతే అంత ఖాళీ కడుపు ఉండటం చాలా మంచిది ఓంకార ఉచ్చారణకి. కానీ తినేసాం కనుక మానేయకండి వంక పెట్టుకుని. ఏమీ పంపలు అంటుకో తినేసాక ఓంకారం చేస్తే. కానీ బెటర్ రిజల్ట్స్ కోసం చెప్తున్నాను అంతే. చెప్పాను కదా ఎలా ఓంకార ఉచ్చారణ చేయాలో. ఊ మీద కూడా మీ స్ట్రెస్ ఉంటుంది, పెట్టకండి దాన్ని, అది మళ్ళీ మిక్స్ అయిపోతుంది. ఆ ఊ పలికారా లేదా అన్నట్టు పలికి మకారాన్ని గడిపోండి, జంప్ చేసేయండి.